ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయండి అని కనుక తెలుసుకోవాలనుకుంటే నాలుగు వేదాల్లో కూడా 1180 ఉపనిషత్తులు ఉన్నట్టుగా చెప్తారు. ఉన్నట్టుగా చెబుతారని చెప్పడం ఏమిటండి అని అంటే అలా రుజువు చేసుకోవటానికి మనకి వేదాలు ఇప్పుడు మన దగ్గర లేవు. అంటే భారతదేశంలో ఇప్పుడు వేదాల్లో ఎక్కువ భాగం అంతా ఇతర దేశాలకు తరలిపోయింది, చాలా తక్కువ అంటే 100లో 2 భాగాలు మాత్రమే ఇక్కడ భారతదేశంలో ఉన్నాయి. అందువల్ల చూపించనంటే చూపించడానికి వీలు లేదు. కానీ మరి 1180 అని ఎట్లా చెప్తున్నారండి అని అంటే ఒక్కొక్క వేదంలో ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో ఎన్ని శాఖలు ఉన్నాయో అది మొత్తం లెక్క చెప్పబడి ఉంది, ముందుగా ఋగ్వేదంలోని చెప్పబడి ఉంది. అందువల్ల ఏమంటే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి, అయితే వీటి పేర్లు కూడా ఎవరికి తెలియదు. అయితే ఈ 1180 ఉపనిషత్తుల్లో కూడా ఇప్పుడు మనకి సుమారుగా 300 నుంచి 350 ఉపనిషత్తుల పేర్లు మాత్రం తెలుస్తూ ఉన్నాయి. 108 ఉపనిషత్తులేమో మంత్రాలతో సహా పేర్లతో సహా శాంతి మంత్రాలతో సహా చెప్పబడి ఉన్నాయి. ఇది మనకి 108 ఉపనిషత్తు అయినటువంటి ముక్తికోపనిషత్తులో శ్రీరాముడు చెప్తాడు ఆంజనేయుడితోటి, ఓ ఆంజనేయ ఇదిగో 108 ఉపనిషత్తులు ప్రధానమైనటువంటి ఉన్నాయని ఆ 108 పేర్లు చెప్పి నీవు కనుక పరమాత్మ తత్వాన్ని కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఇదిగో ఈ 108 ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయి, ఇది కనుక నీకు సాధ్యం కాకపోతే మొదటి 32 ఉపనిషత్తులు అధ్యయనం చేయి, అది కూడా సాధ్యం కాకపోతే ఇదిగో 10 ఉపనిషత్తులు దశోపనిషత్తుల్ని తెలుసుకో, అది కూడా నీకు సాధ్యం కాదు అని అనుకుంటే అది ఒక మాండుక్య ఉపనిషత్తులు తెలుసుకో అని అక్కడ చెప్పబడి ఉంది. కనుక ఇదిగో 108 ఉపనిషత్తులు ఉన్నట్టుగా మనకి చక్కగా తెలుస్తూ ఉంది, ఉపనిషత్తులనే తెలుస్తూ ఉంది. అందువల్ల 108 ఉపనిషత్తులు మాత్రం మంత్రాలతో కూడి మనకు లభిస్తూ ఉంది. ఈ 108 ఉపనిషత్తులు కూడా తెలుసుకోవాలంటే అందరికీ కష్టమే గనక మొదటి 10 ఉపనిషత్తుల్ని దశోపనిషత్తులు అన్నారు. ఈ దశోపనిషత్తుల యొక్క గొప్పతనం ఏమిటంటే అన్ని ఉపనిషత్తుల సారమంతా ఈ 10 ఉపనిషత్తుల్లోనే ఉంది, వాటిల్లో ఇంకా వేరే వేరే విషయాలున్నా సారం మొత్తం మనకి దశోపనిషత్తుల్లో కనపడతాయి. అదే ఈశా కేన కథ ప్రశ్న మండక మాండుక్య ఐతరేయ తైత్రేయ ఛాందోగ్య బృహదారణిక అనేటువంటి ఉపనిషత్తులు, ఈ 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తులు కూడా అద్వైత పరంగా శంకరాచార్యుల వారు, విశిష్టాద్వైత పరంగా రామానుజాచార్యుల వారు, ద్వైత పరంగా మధ్వాచార్యుల వారు, ఈ 3 కూడా ఈ 10 ఉపనిషత్తులకి భాష్యం రాశారు. అయితే నిజం ఏమిటంటే 10 ఉపనిషత్తులే కాకుండా 11వ ఉపనిషత్తు అయినటువంటి కైవల్య ఉపనిషత్తుకు కూడా ఈ 3 భాష్యం రాశారు, మిగిలిన వాటికి రాయలే. అందువల్ల ఈ దశోపనిషత్తులు చాలా ప్రధానమైనటువంటివని అందరు కూడా భావిస్తూ ఉంటారు, పెద్దలందరూ చెబుతూ ఉంటారు. కాబట్టి మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి మానవుడు, ప్రతి మానవుడు కూడా ఈ ఉపనిషత్తుల జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ ఉపనిషత్తులను తెలుసుకోవటం కష్టమవుతుందని ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీతగా భగవానుడు అర్జునుడికి అందిస్తూ ఉంటే సమస్తమైనటువంటి మానవులు తెలుసుకోవడానికి వీలు కలిగింది. కానీ అసలు ఉపనిషత్తు ఎలా ఉంటుందో తెలుసుకోకపోతే మనకు కొద్దిగా కష్టమే. ఎందుకనంటే మీరు రోజు మీకు తెలిసినటువంటి ఒకళ్ళ చేత పాలు తెప్పించుకుంటున్నారు, గేదె పాలు కాకుండా ఆవు పాలు కావాలని తెప్పించుకుంటున్నారు. అయితే వాళ్ళు తీసుకొచ్చి పోసిన తర్వాత ఆవు పాలో గేదె పాలో తెలియాలంటే కష్టం కదా, పైన నీళ్లు కలిపారో కలపలేదో తెలియాలంటే కష్టం కదా. అందుకోసం అని చెప్పి ఏమయ్యా నువ్వు తెస్తున్నది ఆవు పాలేనా అని, ఆవు పాలేనమ్మా అని అంటాడు. ఏమో నాకు నమ్మకం కలగట్లేదు, దీంట్లో బాగా నీళ్లు కలుపుతున్నావుంటుందే అబ్బాయి లేదమ్మా ఏమో నాకు తెలియదు అని అంటే అప్పుడు అతను ఏం చేయాలంటే మరుసటి రోజు ఆవును తోలుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముందే ఆమె చూస్తూ ఉండగానే ఆ పాలు కనుక పితికి ఆమె కనుక ఇస్తే ఇవి ఆవు పాలే దీంట్లో నీళ్లు కలపలేదు అని చక్కగా తెలుస్తుంది. అదే ప్రకారంగా మరి ఉపనిషత్తులన్నీ ఆవులైతే సర్వోపనిషదో గావహ దుగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధి భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని అక్కడ గీతామృతాన్ని గురించి చెప్పడం జరిగింది. సర్వోపనిషదో గావహ ఉపనిషత్తులన్నీ ఆవులు, దుగ్ధ గోపాలనందన మరి ఆవులకి పాలు పితికేవాడెవరు, గోపాలనందనుడు అంటే శ్రీకృష్ణుడు. పార్థో వత్స మరి ఆవుకి పాలు పెతకాలంటే దూడ ఉండదు, అందుకని దూడగా అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకని పార్థో వత్స సుధీభోక్త, మరి అన్ని దూడ తాగితే పాలు, అన్ని దూడ తాగితే మనకే వస్తాయి, అందుకని దూడ తాగ్గా మిగిలినటువంటి పాలన్నీ సుధి. సుధి అంటే సు అంటే మంచి, ధి అంటే బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, అంటే పరమాత్మ వైపు తిరిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళకి ఈ పాలన్నీ. ఎందుకీ పాలేమిటయ్యా? దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు. ఈ పాలేమిటంటే గీతామృతం, భగవద్గీత అనేటువంటి అమృతం ఇది. అంటే ఉపనిషత్తుల అనేటువంటి ఆవుల నుంచి పితికినటువంటి పాలు ఇదిగో ఈ భగవద్గీత. మరి ఇప్పుడు ఎవరికైనా అనుమానం రావచ్చు, ఏమన్నా నిజంగా ఉపనిషత్తుల నుంచి తెచ్చినాయనండి? ఎంత తెలుస్తుంది? ఉపనిషత్తులు కూడా చూస్తే తెలుస్తుంది ఇది ఉపనిషత్తుల నుంచి వచ్చినాయో కాదు. ఇప్పుడు మనం ఉపనిషత్తులనే చెప్పుకుంటాం, 108 ఉపనిషత్తులు చెప్పుకుంటా ఉన్నాం. అలా చెప్పుకునేటప్పుడు అనేకమైనటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మంత్రాలన్నీ భగవద్గీతలో ఉన్నాయి, మనకి కోరికలు కనపడతా ఉంటాయి. ఉన్నది ఉన్నట్టుగా ఉంటాయి, కొన్ని ఉన్నాయి కాస్త అర్థం మారిన, కొన్ని ఉన్నాయి ఒక లైన్ అట్లా ఉండి, ఒక లైన్ మారిన కొన్ని ఉన్నాయి ఇట్లా ఉన్నాయి. అంటే వీటన్నిటిని కూడా సేకరించి భగవద్గీతలో క్రోడీకరించి చెప్పబడింది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు? ఆ ఉపనిషత్తులు తెలుసుకుంటే. ఉపనిషత్తులు తెలుసుకోకుండా ఉంటే చెప్పిన మాట నమ్మాలి అంతే, ఇవన్నీ కూడా ఉపనిషత్తులను తెచ్చినాయ్యా అని అంటే ఓహో అట్లాగా అని అనుకుంటాం. కానీ అదిగో ఆ ఉపనిషత్తు అనేటువంటి గోవును కూడా మీ ఎదురుగా తీసుకొచ్చి ఇక్కడ కనుక ఆ పాలు పిండితే, అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ శ్లోకాల మంత్రాలు కనుక చెబితే, ఓహో ఈ మంత్రాలే భగవద్గీతలో కూడా వచ్చినాయి కదా, ఈ భావాలే భగవద్గీతలో చెప్పారు కదా అనే విషయం మనకు తెలుస్తుంది. అదిగో అందుకోసం అని చెప్పి ఇక్కడ ఈ 10 ఉపనిషత్తులు కూడా ప్రధానమైనవి. అందులో 2 ఉపనిషత్తులో, 3 ఉపనిషత్తులో, 4, 5 వాటిని మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మనం నేర్చుకున్నటువంటి భగవద్గీతలో చెప్పబడినటువంటి శ్లోకాలన్నీ కూడా ఈ ఉపనిషత్తుల్లో నుంచి వచ్చినాయే, ఆ పరమాత్మ తత్వాన్ని గురించి చచ్చినాయే అనేటువంటి విషయం. అలాగే భగవద్గీతని చదివేటప్పుడు కూడా ఉపనిషత్తుల సారాన్నే నేను చదువుతున్నాను, ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని ప్రతి అధ్యాయం చివర గద్యాన్ని చదువుతున్నాం. అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్నే మనం తెలుసుకుంటున్నాము. ఉపనిషత్తుల జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా తెలుసుకోవటం కాకుండా సరాసరి ఉపనిషత్తులే తెలుసుకుంటే చాలా గొప్ప విషయం కదా. అందుకని ఇట్లా సరాసరి ఉపనిషత్తుల్ని తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయం ఇక్కడ మనం గ్రహించాలి.